పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 43:18-19 వచనాలు చదువుదాం.
మునుపటి వాటిని
జ్ఞాపకం చేసుకోవద్దు.
పూర్వకాలపు
సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచించరా?
నేను
అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులను పార చేయుచు ఉన్నాను. ఆయన మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలంటే పూర్వకాలపు సంగతులు మీరు తలంచుకోవద్దు. 2024 ఏమైంది? ఇప్పుడు పూర్వకాలం అయిపోయింది, అది గడిచిపోయిన కాలం. అది ఇక మరలా వస్తుందా? 1,00,000 రూపాయలు ఇస్తాను, 10 కోట్లు ఇస్తాను, నాకు 2024లో December 25th కావాలంటే వస్తుందా? December 25th 1 అవర్ కావాలి నాకంటే, 1,00,000 రూపాయలు ఇస్తానన్నా దొరకదు. కనీసం ఒక 10 నిమిషాలను ఇస్తారా? 2024లో మాకు December 25th కనీసం ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్ కూడా ఇవ్వలేరు. ఎందుకంటే అది గడిచిపోయిన కాలం, అది గత కాలం. బైబిల్ సెలవిస్తుంది పూర్వకాలపు సంగతులు మీరు తలంచబాకండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను ఒక నూతన క్రియను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అరణ్యములో నేను త్రోవను కలుగు చేస్తాను, ఎడారిలో నదులు నేను పార చేస్తాను. చాలామంది ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పటికి కూడా కొంతమంది పాతకాలంలోనే పూర్వకాలంలోనే ఉండిపోయారు. చాలామంది అక్కడ నుండి రాలేకపోతున్నారు. మనుషులు ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళ మనసు పాత సంవత్సరపు కొన్ని కార్యక్రమాల్లో ఎక్కడో చిక్కుకుపోయినట్టుంది, ఎక్కడో ఇరుక్కుపోయినట్టున్నారు. అందుకే దేవుడు అంటాడు వాటన్నిటిని మీరు తలంచదు. మనుషులు ఎక్కడున్నా మనసు గత కాలంలో, గత సంవత్సరాలు, గత జీవితంలో, గత అనుభవాల్లో ఒకవేళ మన జీవితాలు చిక్కుకుపోయాము, విడుదల పొందమంటున్నాడు దేవుడు. విడిచిపెట్టి రమ్మని అంటున్నాడు. విడిచిపెట్టి వచ్చినప్పుడు నూతన క్రియలు నేను చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. గతకాలంలో మనుషులు చిక్కుకుపోవడం ఏంటి? గతకాలంలో పూర్వకాలపు సంగతిలో మనిషి యొక్క మనసు చిక్కుకుపోవడం ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రియులరా, మనుషులు రెండు భాగాలుగా డివైడ్ చేస్తే వాళ్ళలో ఒక గుంపు ఏంటంటే గతంలో వాళ్ళని వరించిన విజయం, గతకాలంలో వాళ్ళు పొందిన ఆ విజయం, గతకాలంలో వాళ్ళు పొందిన సంతోషం, గతకాలంలో పొందిన ఆ విజయోత్సవాలతో ఊరేగిన అనుభవాలు, వీటిని పట్టుకుని ఉంటారు. నేను 2024లోనండి, అది జూన్ నెల అండి, ఆ రోజు మా జీవితంలో ఒక దేవుడు గొప్ప కార్యం చేశారండి, నేను అలా చేశానండి, నేను ఇలా ఉన్నానండి, అలా సాధించానండి అని గతకాలంలో బతికేస్తూ ఉంటారు కొంతమంది. ప్రైజ్లా. అనుదిన ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రతిరోజు మన్నాని దేవుడు, ఏనాటి కావలసిన మన్నాని దేవుడు ఆ రోజే వాళ్ళకి దయచేస్తూ వచ్చాడు. గతకాలంలో ఎప్పుడో పొందిన కృపను పట్టుకొని మనం ముందుకు వెళ్ళలేమండి. ఏనాటి కావలసిన కృప అనుదినము నూతనముగా దేవుడు తన కృపను మన కొరకు అనుగ్రహించాలి. హల్లెలూయా చెప్పండి గట్టి. హల్లెలూయా. అమ్మాయి, 3 నెలల క్రితం నీవు రసం పెట్టావు అమ్మాయి, ఏది చింతపండు చారు లాగా ఏదో చేసావు, మిరియాలు అవన్నీ వేసి రసం కాసావమ్మా, భలే ఉంది అమ్మాయి. ఏమనుకోకపోతే ఈరోజు కొంచెం నాకు ఏదో డైజెషన్ ప్రాబ్లం లాగా ఉంది, 3 నెలల క్రితం రసం పెట్టావు కదా, అది కొంచెం నాకు చేసి పెడతావని భర్త అడిగితే ఆమనింది, అయ్యా అలాంటి చారు ఎందుకు, ఆ చారే ఫ్రిడ్జ్లో ఉంది కదా, 3 నెలల క్రితం చేసి మిగిలిందని ఫ్రిడ్జ్లో పడేసిందంట, అలాగే ఉంది, అలాంటి చారు ఎందుకు, అదే చారు ఉంది కదని మరలా తీసుకొచ్చిందంట. సరే ఫ్రిడ్జ్లో సంగతి పక్కన పెడితే మన మైండ్లో కూడా పాత జ్ఞాపకాలు, సరే పాత జ్ఞాపకాలు మనం పొందిన విజయాలే కావచ్చు, చాలు ఇంకా అప్పుడు దేవుడు అప్పుడు ఇచ్చిన విజయం చాలు. రాబోయే కాలంలో అంతకన్నా మహిమ కలిగిన విజయాలు మనం చూడబోతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే ఆ విజయాన్ని చేత పట్టుకోవడం వల్ల జరిగేది ఏంటంటే, గొల్యాత్ అనే వ్యక్తిని గురించి బైబిల్ మనం చూస్తున్నాం. 40 రోజుల నుండి వస్తున్నాడు, సేమ్ డైలాగ్, మీ వైపు నుండి ఒకటి రండి, నా వైపు నుండి నేను వస్తాను, మీరు ఓడిపోతే మీరు బానిసలు అవ్వాలి, నేను ఓడిపోతే మేము మీకు బానిసలు అయిపోతాం. 40 రోజుల నుండి కనీసం డైలాగ్ అయినా మార్చొచ్చు కదండి. సేమ్ డైలాగ్ రావడం ఏం లేదు, శుభ్రంగా తింటాడు, నిద్రపోతాడు, బయలుదేరి వస్తాడు. ఇదిగో ఎవరన్నా వస్తారా? సార్ మేము ఎవరు రాలేం. సరే నేను వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఎవరన్నా ఉన్నారా లేరుగా అని మరలా వెళ్తాడు. రొటీన్గా రెగ్యులర్గా ఈయన ఇదే డైలాగు, ఆ జనం పారిపోవడం, ఈయన డైలాగ్ వేయడం. ఈయన వెనకాల కూడా చాలామంది సర్దారులు ఉన్నారు, వాళ్ళందరూ సెల్ అన్నున్నాడుగా చూసుకుంటాడని, ఇంక మనకేం పనుందిలే మనం సరదాగా వెళ్ళి మందు దాకా వద్దామని చెప్పి వాళ్ళందరూ పోయారు. ఇటు రొటీన్గా ఒకటే డైలాగు, ఎవరైనా వస్తారంటే వాళ్ళు మేము రామని. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు 40 డేస్ ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది, 40 డేస్ సేమ్ డైలాగ్. అంతలోపల దావీదు క్యారెక్టర్ని మనం చూస్తాం. స్తోత్రం చెప్పడానికి గట్టిగా వాళ్ళందరూ మందు దాగి ఏంటండి మందు దాగి ముక్క తింటూ ఉన్నారండి. అంతలోపల కబరు, చావు కబరు రానే వచ్చిందండి. ఏంటంటే దావీదు అనేవాడు వచ్చాడు, గొల్యాతు తలను తెగ నరికేశాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన లైఫ్లో ఎప్పుడో జరుగుంటుంది ఒక విజయం, ఏదో ఒకటి సాధించుంటావు, అక్కడే పట్టుకొని ఉండదు. ప్రభువా, నా జీవితంలో మరిన్ని నూతనమైన కార్యాలు ఈ నూతన సంవత్సరంలో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటండి, ప్రార్థనకు వచ్చే అమ్మాయి. మందిరానికి తీసుకొచ్చి పాస్టర్లకు చెప్తారు, అయ్యా ఇట ఈ పిల్ల ప్రేమలో పడిందంట అయ్యా, చెప్తే వింటలేదంటే అప్పుడు పాస్టర్ గారు కూర్చోబెట్టి, అమ్మా ఎందుకు ఇలా చేస్తావు, ఎన్ని చెప్పినా లేదండి నేను ఆయన ప్రేమిస్తున్నాను అట్లా అని చెప్తే, అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఏమా నీవు ఆయన ప్రేమించిన తర్వాత మంచిగా ప్రార్థన చేసుకుంటున్నావా, ఆయన ప్రేమలో పడిన తర్వాత బైబిల్ చదువుకుంటున్నావా, ఆయన ప్రేమలు పడిన తర్వాత మనసుకి ఏమైనా నెమ్మదిగా ఉంటుందా, నీకు ప్రేమలు పడిన తర్వాత స్పిరిచువల్ గ్రోత్ ఏమైనా ఉందా అని అడిగాడంట. అడిగేసరికి ఆ అమ్మాయి బోరని ఏడ్చేసిందంట, అన్నయ్య నిజమే అన్నయ్య, నేను లవ్ చేయకముందు మంచిగా రోజు మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకునేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని, కానీ లవ్లో పడినప్పటి నుండి తెల్లవారుజాము వరకు ఆయనతో ఫోన్లో మాట్లాడటమే సరిపోతుంది, ఇంతకుముందు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు తెల్లవారుజాము పడుకుంటున్నాను. నిజమేనండి నా జీవితం ఇలా అయిపోయింది, నా నేను ఇలా అయిపోవడానికి కారణం ప్రేమలో పడ్డమేనండి, తప్పు అయిపోయిందండి పాస్టర్ గారు అని మనసును మార్చుకుంటే పాస్టర్ గారికి చాలా సంతోషం అనిపించిందండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా పాస్టర్ గారు ఏమనుకున్నాను, మంచి టానిక్ ఒకటి దొరికింది, ఇంక ఏ అమ్మాయి ప్రేమలో పడినా ఈ డైలాగ్ వేస్తే సరిపోతుంది, దెబ్బకు వాళ్ళే మారిపోతారని అనుకున్నాడంట. ఒక 2 నెలల తర్వాత ఇంకొక అమ్మాయి ప్రేమలో పడి ఆ కేసు కూడా పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అప్పుడు పాస్టర్ గారు ఆ అమ్మాయి కూడా సేమ్ డైలాగ్, ఆల్రెడీ ఒక టానిక్ ఉంది కదండి, ఆల్రెడీ ఒక డైలాగ్ ఉంది కదండి, ఈ డైలాగ్తో అమ్మాయిని మార్చేయొచ్చని, అమ్మాయి నీవు ప్రేమలో పడ్డకాడి నుండి బైబిల్ చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు అంటే, ఆ అమ్మాయిని అంట ఆ కుర్రోడు పక్కన కూర్చొని బైబిల్ చదువుతున్నాడు, ఆ అబ్బాయి కూడా సువార్త చెప్తున్నాడు. అంటే ఇక్కడ పనిచేసిన డైలాగు అక్కడ పనిచేయకపోవచ్చు, ఇక్కడ పనిచేసిన మాటలు అక్కడ పనిచేయకపోవచ్చు. ఈ సమస్యకి ఇంకొక పరిష్కారం ప్రభు దగ్గర మనం వెతకాలి. ఆమె చెప్పనది గట్టిగా, ఎప్పుడో వండి పెట్టింది ఉంది, ఎప్పుడో సంపాదించింది, ఎప్పుడో ఉన్న అనుభవాలు ఉన్నాయని, మన అనుభవాల మీద కూడా మనం ఆధారపడకూడదు. శాంసన్ 3 సార్లు శాంసన్ శాంసన్ శత్రులు వస్తున్నారు, ఫిలిస్తీన్లు వస్తున్నారంటే లేచి విరజిమ్ముకొని లేచాడు. ఫస్ట్ టైము లేచినప్పుడు ఏదో అద్భుతం జరిగినట్టుంది, సెకండ్ టైము అదే, థర్డ్ టైం అదే, ఫోర్త్ టైం ఎదుగో శాంసన్ అన్నారు, అప్పుడు కూడా విరజిమ్ముకొని లేద్దామని చూశాడండి, కానీ లేవలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే తన బలాన్ని కోల్పోయాడు. కనుక గత కాలంలో మనకు ఏదో కలిగిన మేలులు, గత కాలంలో మనం పొందిన విజయాలు, గత కాలంలో మనం పొందిన అనుభవాలని పట్టుకొని, నాకు అనుభవాలు ఉన్నాయండి పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్, 1000 మందికి ఈజీగా చిటికిలేసే దాంట్లో నేను వంట చేసేస్తాను అంటారు, అక్కడే పప్పులు కాలేస్తారు, ఖచ్చితంగా ఆసారి ఆ వంట దరిద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు శ్రద్ధతో ఏంటండి, ఎప్పుడు మన అనుభవాల మీద ఎప్పటికీ దేనికి పనికి వస్తుంది మన అనుభవాలు, ఆయన కృప మీద మన ఆధారపడి బ్రతకాలి. అనుదినము దేవుడి దగ్గర మనం ఆయన కృపను పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. 2వదిగా కొంతమంది గత కాలంలో జరిగిన ఓటమి, గత కాలంలో వాళ్ళు ఓడిపోయింటారు కదండి, అక్కడే చిక్కుకుపోతారు, అయ్యో ఒకప్పుడు నాకు అపజయం వచ్చింది. ఇప్పుడు యాక్సిడెంట్స్ అవి జరుగుతుంటుంది, ఆ ఏరియాకి వచ్చేసరికి సడన్గా షవరింగ్ వచ్చేస్తుంది, అంటే ఇక్కడ మనకి ఇలా జరిగింది కదా, ఒకసారి జరిగిందంటే ప్రతిసారి జరగాలని ఏం లేదు కదా. స్తోత్రం చెప్పండి అదగట్టుగా. ఒకసారి మనకు అక్కడ ఏదో ప్రమాదం జరిగింది, ఒక్కొక్కప్పుడు ఆ విషయంలో మనం ప్రమాదాలను ఎదుర్కొన్నాం, అట్లానే మరలా అలాగే జరుగుతుందని మనం ఎందుకు అనుకోవాలి. ఓటమి ఏదో ఒక అపజయం, ఆ అపజయాన్ని పట్టుకొని కూర్చోకూడదు. దావీదు భక్తుడి చరిత్ర మనం చూస్తాము, కొడుకు కోసం కన్నీళ్లు విడిచాడు, ప్రార్థన చేశాడు, బ్రతుకుతాడేమో అని ఆశపడ్డాడు, కానీ బ్రతుకులా చనిపోయాడు ఆయన. బ్రతకలేదండి, ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే చూడండి, దావీదుకి వివరం తెలిసింది. అప్పటిదాకా ఏడుస్తున్నాడు, ఫాస్టింగ్ ఉన్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు, నా బిడ్డను కాపాడు కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కాపాడలేదండి. ఆ బాబుకి అంతవరకు ఆయుష్కాలం తీరిపోయింది. ఆ బాబు చనిపోయాడు. ఏంటి అని అడిగాడు, బాబు ఇక మనకు లేడు అని చెప్పారు. వెంటనే ఆయన లేచి స్నానం చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి భోజనం వడ్డించండి అని చెప్పి భోజనం చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి వింత, ఏంటి విచిత్రం ఏంటండి? అప్పుడు దావీదు అంటాడు, నేను నా కుమారుడి దగ్గరికి వెళ్ళడమే తప్ప నా కుమారుడు నా దగ్గరికి తిరిగి రాలేడు. జరిగిపోయింది. జరిగిపోయిన నష్టాన్ని గురించి ఆలోచించి ఆలోచించి దిగులు పడి దానివల్ల చేసేదే ఉంది. కాబట్టి గత కాలంలో మనకి ఏదేదో అపజయాలు జరిగి ఉండొచ్చు, మనం మోసపోయి ఉండొచ్చు. ఒకసారి మోసపోయామని ఇక జీవితకాలం అంతా మోసపోతుంటామని కాదు, ఎవడో ఒకడో ఇద్దరు మనకు మోసం చేస్తారని అందరిని నమ్మకుండా ఉంటామా? ప్రైజ్ ది లార్డ్. ఎవరికి మనకు 10 రూపాయలు ఇచ్చుంటామండి, 10 రూపాయలు ఇచ్చుంటాం, వాడు మనకు మోసం చేశాడు అట్లని ఇంకెవరికైనా 10 రూపాయలు ఇచ్చేటప్పుడు మనం ఆలోచిస్తామా? చెప్పండి. చాలామంది ఆడు మోసం చేసినంత మాత్రం వీళ్ళు కూడా మోసం చేస్తారా? వాళ్ళు అన్యాయం చేసినంత మాత్రం వీళ్ళు కూడా అన్యాయం చేస్తారా? అదొక అనుభవం అంతేక. ఆ అనుభవాన్ని ఇక్కడ అప్లై చేయకూడదు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, చక్కగా భోజనం తెప్పించుకున్నాడు, శుభ్రంగా భోజనం చేస్తాడు. ఎందుకంటే నేను నా కుమారుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప నా కుమారుడు నా దగ్గరికి రాలేడు. ప్రైస్ అలాడ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషే ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో రాజు అతనికి వ్యతిరేకంగా లేచాడు. పారిపోయి వచ్చి 40 సంవత్సరాలు ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ తర్వాత ఆ కొండ మీద ఒక దర్శనం చూశాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే మోషే, నేను ఉన్నవాడును అనువాడును, నేను నిన్ను పంపిస్తున్నట్టే ప్రభు. వాళ్ళు నా మాట వినరు. ఒకప్పుడు వినలేదు, ఇప్పుడు నేను నిన్ను పంపిస్తున్నాను కదా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నా మాట వినరేమో, నా మాట కూడా లోబడరేమో, నేను మాట్లాడలేను, ఇలా కుంటి సాకులు చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు ధైర్యపరిచి ఎన్ని అద్భుతాలు చూపించినా, ఎన్ని మహత్కార్యాలు చూసినా ఇదే డైలాగ్, ప్రభు నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నన్ను వాళ్ళు నమ్మరేమో, వాళ్ళు ఇలా అంటారేమో, వాళ్ళు అలా అంటారేమో, ఇలా మనం ఎప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తామంటే గత అనుభవంలో, గత కాలంలో జరిగిన చేదైన అనుభవాల్లో ఒకళ్ళు మనం చిక్కుకుపోయామేమో. ఈ ప్రశస్త రాత్రి ప్రభు పూర్వకాలపు సంగతులు ఇక నేను తలంచుకుని, అది విజయం కానీ ఓటమి కానీ గతం, గత కాలంలో జరిగింది, అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక నూతన కార్యాలు నా కన్నులారు నేను చూడాలి, ఒక నూతనమైన కార్యాలు నేను అనుభవించాలి, నూతనమైన మార్గాలు నేను నడిపించబడాలి, నూతనమైన మార్గాలు నేను నడిపించబడాలంటే పాత ఎన్ని మనం విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది విజయాలే కానీ అపజయాలే కానీ, అది జయోత్సవాలతో ఊరేగింది కావచ్చు, లేకపోతే అవమానాలే కావచ్చు. దాన్ని కొంతమంది ఎప్పుడో జరిగిన అవమానాలు తలంచి నన్ను అన్న ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, దాంట్లో మీరు ఉండిపోవద్దు, వదిలేయండి. అంతా క్రొత్తగా ముందుకు మనం సాగిపోవాలి. ప్రైస్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. సరే ఇంకొక మాట కూడా చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి.
తాను
నిలుచుచున్నానని తలంచుకున్నవాడు
పడిపోకుండునట్లు జాగ్రత్తపడాలి.
ఇప్పుడు ఇలా రెండవదిగా మనం దేన్ని తలంచుకొనకూడదు అని అంటే, నేను నిలిచి ఉన్నాను, నేను నిలబడి ఉన్నానని తలస్తూ ఉంటారు కొంతమంది. బైబిల్ సెలవిస్తుంది, తాను నిలిచి ఉన్నాడని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. కొంతమందికి నేనేంటి, నాకేం కొదవా, నాకు అన్నీ ఉన్నాయి, నేనేమైనా చేయగలుగుతాను అని మనం ఆయా సందర్భాల్లో నేను నిలబడి ఉన్నాననే అతిశయంతో గర్వంతో సాగిపోతుంటాం. మనం జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నేను నిలబడి ఉన్నానని తలంచుకోకూడదు మనం. నేను నిలబడి ఉన్నాను కదా, నాకేం కొదవా అనే భ్రమలో మనం బ్రతకూడదండి. మనం పడిపోకుండా, మనం పడిపోయే అవకాశం చెప్పలేము మనం. కనుక ప్రియులారా, కొంతమంది ఏమని తలస్తూ ఉంటారంటే, ఏంటండి నేను నిలబడి ఉన్నాను, నాకేం డోకా లేదు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది అని అతిశయంతో, నాకేంటి నేను సంపాదించుకున్న సామ్రాజ్యం అని నెబుకద్నెచర్ మనసులో గర్వించి అహంకారంతో ఊగిపోతూ ఉంటే, ప్రియులరా, దేవుడు అతను గడ్డి మేసేటట్లుగా, ఒక రాజు గడ్డిని మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ జంతువులాగా మారిపోయాడు, ఒక పశువులాగా మారిపోయాడు, తన దేహం పక్షిరాజు దేహంలాగా మారిపోయింది. ఆయన దేహం మీద ఏంటండి ఈకలు, రెక్కలు అవన్నీ వచ్చి ఒక జంతువులాగా మారిపోయి మంచుకు తడిచాడండి, ఎండకు ఎండాడు, ఒక పశువులాగా మారిపోయాడు. అప్పుడు తన మనసును మార్చుకుని బుద్ధి తెచ్చుకుంటే అతడు దేవుడు కనికరించి ఆయన పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి తనకు దయచేశారు. కాబట్టి నిలబడి ఉన్నాను, బాగున్నాను, నాకేంటి ప్రాబ్లం, ఎవడొస్తాడు, ఏడేం చేస్తాడని ఎక్కడ మనం అహంకారానికి గర్వానికి చోటు ఇవ్వకుండా అనుదినము కృప పొందుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. పూర్వకాలపు సంగతులు మనం తలంచుకోకూడదు. రెండవదిగా ప్రియులారా, తాను నిలిచి ఉన్నాను, నేను నిలిచి ఉన్నాను, నేను బాగున్నాను అని కూడా ఎప్పుడన్నా ఎవరికి తెలుసండి? నేను హెల్తీగా ఉన్నాను, నాకేంటి? నేను తరచుగా ఈ మధ్య చెప్తున్నాను, అనా ఒక ప్రాబ్లం అనా అని అడిగితే, అనా రేపు 7:00 అక్కడ ఉంటాను, 8:00 రేపు 7:00 అంతా అక్కడ ఉంటాను అని అన్నాడు. అన్నా 100-150 మంది వస్తున్నారంట. 100 కాదు 1000 మంది రాని, నేను వచ్చి సమాధానం చెప్తాను, ఒక్కొక్కటికి ఇస్తాను సమాధానం, మీరేం కంగారపడదు, 1000 మంది రాని సమాధానం చెప్తాడు అన్నాడు. సరే, మార్నింగ్ 6 అయింది 7 అయింది 8 అయింది రాలా, ఏంటండి మనమే ఫోన్ చేస్తానా, మరి 150 మంది వచ్చేసారు సమాధానం చెప్పడానికి ఎవరు లేరు, మరి మీరు వస్తానన్నారు మరి రాలేదంటానా అంటే, ఆయన అంటాడు ఓపిక లేకుండా, అన్నా అర్ధరాత్రి 60 విరోచనాలు అయింది, అర్ధరాత్రి 60 విరోచనాలు అయిందన్న, నిలబడలేకుండా పోతున్నాను అన్నయ్య. ఆజానుభావుడు అండి, బలవంతుడు, మీసాల మెలేస్తాడు, మీసాల మీద నిమ్మకాయలు కూడా నిలబెడతాడు అనమాట. ఎంతమందికైనా సమాధానం చెప్తుంటే 60 విరోచనాలు అతను బలవంత ఆవిరయ్యేటట్లు చేస్తుంది. కనుక ఎప్పుడైనా కానీ నేను నిలబడి ఉన్నారు, నాకేం కొదవలేదు, నాకేం ఇబ్బంది లేదు, నేను అలా ఇలా అని మనం అలాంటి కార్యక్రమాన్ని ఎప్పటికీ తలంచకూడదు. ఎప్పటికప్పుడు దేవా నన్ను పడిపోకుండా కాపాడండి, నీ కృపలు నన్ను నిలబెట్టండి, నీ దయలు నన్ను నిలబెట్టండి, నీ వాత్సల్యతను బట్టి నన్ను నిలబెట్టండి. నేనేమై ఉన్నానో అది నీ కృప ద్వారానే అయి ఉన్నాను. పౌలు గారు ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే, నిజంగా పౌలు గారు జనరల్గా పోల్చి చూసుకున్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది కదండి, పోల్చి చూసుకున్నప్పుడు నేను అపోస్తుల కంటే తక్కువ ఏం కాదు, ఆ కాలంలో పుట్టినవాడు కావచ్చు కానీ అపోస్తుల కంటే నేను తక్కువనేం కాదు, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అని ఒక మాట అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రయాస వాళ్ళదేనండి, ఎవరికి ప్రయాస లేదు చెప్పండి. పౌలు గారు అంటారు, అందరితో పోల్చుకుంటే అందరికంటే ఎక్కువగా నేనే ప్రయాసపడ్డానని. వెంటనే ఆ మాటను అంతటితో ముగించుకుంటాం, ఆయనను ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే 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 కృపే. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక వీళ్ళ పూర్వకాలపు సంగతులు తలంచుకోకూడదు. రెండోదిగా నేను నిలబడి ఉన్నానని కూడా మనం తలంచరాదు. ఈరోజు నిలబడి ఉన్నాం, రేపు నిలబడాలంటే దానికి కావలసిన కృప దేవుడు దయచేయాలి. కనుక చాలామంది అతిశయానికి వెళ్ళి గర్వానికి వెళ్ళి చాలా నష్టాలు, నేనేంటి పట్టపు రాణిని కదా ఆయన పిలిచి నేను పోవాలని గర్వంగా బిహేవ్ చేసింది. ఆమె ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి తన లైఫ్లో అలాంటి ఒక సంభవం, ఎందుకంటే దేశపు రాణి ఆమె, 127 సంస్థానాలకు ఆమె రాణి. రాజుగారు కబురు పంపించాడు, మా ఆయనే కదా ఇప్పుడు కాదని చెప్పు, కుదరదని చెప్పని గర్వంగా మాట్లాడింది. సరే ఆ టాపిక్ ఆ రాజనగరంలో అందరూ అన్ని సంస్థానం నుండి వచ్చిన ప్రధానులు, అన్ని సంస్థల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారండి. వాళ్ళ సముఖంలో రాణిగారిని రమ్మంటే రాను అని అన్నారండి. సరే రాజు దయ చూపించిన సో సభలో ఉన్న వాళ్ళందరూ ఏమండి రాజుగారండి, చక్రవర్తి గారు నీ భార్య నీ మాట వినకపోతే ఇక మా ఇళ్లలో భార్యలు మాట వింటారా? ఏదైనా సబ్జెక్ట్ వస్తే ముందు మీ రాజుగారికి చెప్పు, మీ చక్రవర్తి మాటే ఆయన భార్య వింట్లా, మేమేందయ్యా నీ మాట వినేదని అంటారు బాబు. ఈ సమస్య ఇదొక చీడ ఇంతటితో పోదు అని అంటే, ఇప్పుడు ఏం చేయాలంటే చేసేది ఏం లేదు, ఆమెను సింహాసనాన్ని దించి విధేయత కలిగిన వాళ్ళని వినయం కలిగిన వాళ్ళని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టడం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకి ఏదున్నా, మనం ఏది కలిగి ఉన్నా, అది డబ్బైనా హోదా అయినా స్థితి అయినా అధికారమైన ఆరోగ్యమైన, నేను నిలబడి ఉన్నానని మురిసిపోవద్దు, నేను నిలబడి ఉన్నానని తలంచవద్దు. ఎప్పుడైనా త్రొట్టిల్లిపోవచ్చు, అందుకొరకే ఎప్పటికప్పుడు మనం పడిపోకుండా దేవా నన్ను నిలబెట్టండి, నన్ను స్థిరపరచండి, దేవుని సహాయాన్ని అందుకొని మనం ముందుకు సాగిపోవాలి. మత్తయి సువార్త 3 మాట, మత్తయి సువార్త 6:7
మరియు మీరు ప్రార్థన చేయండి.
మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు
అన్ని జనుల వలె
వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు.
విస్తరించి మాటలాడుట వలన
తమ మనవి వినబడునని వారు తలంచు. అన్ని జనులు ఏమనుకుంటారు, విస్తరించి మాట్లాడితే దేవుడు మనవిని వింటాడని అనుకుంటారు, అలా తలంచరాదు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. అంటే విస్తారమైన మాటలు ప్రార్థనలు. కొంతమంది ఇదిగో నాయన ప్రభువా తండ్రి స్తోత్రం ఇదిగో నాయన అంటే మనం ఎవరిని విమర్శించడం కాదు కానండి, విస్తారమైన మాటలు ప్రార్థనలు ఉండాలేమో, అందంగా మాట్లాడాలేమో అవసరం లేదు. కొంతమంది అందంగా మాట్లాడాలి, రైమింగ్గా మాట్లాడాలని, ఏంటండి పదాల కూర్పు బాగుండాలని, అదొక కవితలాగా ఉండాలని, ప్రైజ్ లార్డ్ ఒక కవితలాగా ఉండాలని, అది మధురంగా ఉండాలని రకరకాలుగా అనుకుంటుంటారు. అందము ఏంటంటే అవన్నీ అవసరం లేదు. విస్తారముగా మాట్లాడితే ఒక అల్లికలాగా మనం దేవునికి మాటలు చెప్తే వింటాడేమో అనుకోవడం అది పొరపాటే అవుతుందండి. విరిగి నలిగిన హృదయంతో చేసే చిన్న ప్రార్థన కూడా ఘనమైన కార్యాలు జరిగిస్తుంది. చెప్పకూడదు మందులు గట్టిగా. అన్ని జనాలు అనుకుంటారు విస్తారమైన మాటలతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని. గంటలు కూర్చొని మనం ఆపకుండా మాట్లాడుతుంటే, లేకపోతే అరిసెరిసి మాట్లాడుతుంటే, గట్టి గట్టిగా కేకలేస్తుంటే దేవుడు వింటాడు అనుకోవడం అనేది అవివేకం. అన్ని జనాలు అనుకుంటారు, అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు వినాలని. కర్మేలు పర్వతం మీద ఒకవైపున అన్ని జనులు, మరొకవైపున ఏలియా ప్రవక్త. అన్ని జనులు వాళ్ళ దేవుణ్ణి అగ్ని రూపంగా దించాలి, బలిపీఠం మీద కానీ బలి నర్పించి వింత వింత పనులను చేశారు. చివరికి కత్తి తీసుకొని వాళ్ళ దేహాన్ని గాయపరుచుకుంటున్నారు, రక్తాన్ని కారుస్తూ ఉన్నారు. దేవుడా దిగిరా మమ్మల్ని గనపరచు అని చెప్పి వాళ్ళ దేహాన్ని వాళ్ళు గాయపరుచుకొని సాయంకాలం వరకు, నైవేద్యం అర్పించే సమయంత వరకు ఉదయం నుండి గందరగోళం చేశారు. ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఏలియా చేసిన చిన్న ప్రార్థన, దేవా నీవు దేవుడవు, నేను నీ సేవకుండని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకునేటట్లు దిగిరమ్మని ప్రార్థన చేసుకుంటే దహించు అగ్నిగా దేవుడు దిగి వచ్చాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తే వింటాడేమో, అలా ప్రార్థన చేస్తే విస్తారమైన మాటల దోషం ఉండగా మానదని బైబిల్. విస్తారమైన మాటలు చెప్పాలని అవసరం లేదండి. నీ ప్రార్థనలో విరిగి నలిగిన హృదయం ఉండాలి, నీ ప్రార్థనలో యథార్థత ఉండాలండి. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ప్రీతికరమైంది. సో యథార్థమైన ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో ప్రార్థనలు చేయాలి, తప్ప ఏదో పదాలు ఈ పదాలకు ఆ పదాలకు ఏదో కనెక్షన్ ఉండాలని, ఏంటంటే అలా పదాలని అల్లి కవిత రూపంగా దేవునికి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. విరిగిన కొంత అన్ని జనులు అనుకుంటారంట, విస్తారమైన మాటలతో మనవి చేసుకుంటే దేవుడు వింటాడని వాళ్ళు తలంచుకుంటారు, మనం తలంచకూడదు. చివరి మాట చెప్పి ముగిస్తాను. పిలిపిలికి రాసిన పత్రిక 3:13 సహోదరులారా,
నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని
తలంచుకొనటలేదు.
అయితే
ఒకటి చేయుచున్నాను,
వెనకున్న
వాటిని మరచి
ముందున్న
వాటి కొరకు వేగిరపడుచు
క్రీస్తు
యేసునందు ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవలన గురి ఎందుకు పరిగెత్తుచూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఇప్పటికే సాధించేశాను నేనేమి అనుకోవట్లేదు, అంత సాధించేశాను. ఆ మధ్య ఒక కుర్రోడు సూసైడ్ చేసుకున్నాడు, చిన్న కుర్రోడు 35 ఇయర్స్ ఉంటుంది. సో 35 ఇయర్స్కి సూసైడ్ చేసుకున్నాడండి. సో సూసైడ్ చేసుకున్నప్పుడు ఏదో సూసైడ్ నోట్ రాస్తారు కదండి, లెటర్ ఏదో రాస్తారు కదండి. సో ఆయన సూసైడ్ చేసుకున్న టైంకి అది మెయిల్లో అందరికి వెళ్ళి మ్యాటర్ ఏంటో మెయిల్లో వెళ్ళి చేరాలని అట్లా ప్లాన్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అంత ఒక మెయిల్ వెళ్ళిందండి. ఆ మెయిల్లో ఏమని రాశాడు అని అంటే, ఆయన అనుకున్నాడంట, ఆయన తన జీవితపు గమ్యం గురి ఏంటో ఆయన అనుకున్నాడు. ఏంటి జీవితపు గమ్యం గురి ఏంటంటే, మంచి ఉద్యోగం సంపాదించాలి, నెలకు 100,000 రూపాయలు సంపాదించాలి, ఆ తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి బండి కొనాలి అని అనుకున్నాడంట. తన లైఫ్లో తన జీవిత కాలం అంతట్లో ఎప్పటికైనా కానీ ఈ స్థాయికి చేరుకోవాలి, నేను మంచి జాబ్ సంపాదించి నేను చచ్చే లోపల ఒక అద్భుతమైన ఇల్లు కట్టాలి, నేను చచ్చే లోపల ఒక అద్భుతమైన వాహనంలో నేను తిరగాలి, నేను చచ్చే లోపల పెద్ద ఉద్యోగాన్ని సంపాదించి నెలకు 100,000 రూపాయలని సంపాదించాలని తన మనసులో అనుకున్నాడు అంటండి. అది ఎప్పుడో 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు రీచ్ అవ్వాలనుకున్నాడు. అది 35 ఇయర్స్కి నెరవేరిపోయింది ఆ కళ. ఆయన అనుకున్న కళ నెరవేరిపోయింది. పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, మంచి కారు కొనుక్కున్నాడు, మంచి జీతాలు వచ్చే ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత ఇంకేం చేయాలి, వాట్ నెక్స్ట్ అనుకున్నదంతా అయిపోయింది. ఇంకేం చేయాలో ఆయనకు అర్థం కావట్లా, లైఫ్ బోర్ కొట్టింది. ఆయనకి ఇల్లు కట్టేశాడు, కారు కొనేశాడు, ఇంకా చేసేదానికి ఏమి లేదు. అందుకొరకు ఆయన అన్నాడు, నాకు ఈ లైఫ్ బోర్ కొడుతుంది, ఎందుకంటే నేను అనుకున్న దాన్ని సాధించేశాను. సో కాబట్టి ఇంక నేను ఎందుకోసం బతకాలి, అందుకని నేను చనిపోవాలనుకుంటున్నాను. సూసైడ్ చేసుకుని వాళ్ళకి ఒక మెయిల్లో ఆ వివరాలు రాసేసి చనిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. పౌలు గారు అంటారు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవట్లేదు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు బహుమానమును పొందవలని గురి యొద్దకే నేను పరిగెత్తుచు ఉన్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టి హల్లెలూయా. వెనుకున్న వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఆమెన్. ఫలించామా? మంచిది. ఫలం లేదా? సరే నెక్స్ట్ ఫలించడానికి ముందుకు వెళ్ళిపోదాం. ఆమెన్. మేము సేవిస్తున్న మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండు నుండి మమ్మల్ని తప్పిస్తాడు, తప్పించకపోయినా మాకు చింత లేదు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. రక్షిస్తే దేవుని మహిమ కొరకు జీవిస్తావు, నా మటుకైతే బ్రతుకుంటే క్రిస్తే చావైతే లాభమే, అంతేక. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని ఒక నిర్ధారించుకుని నిర్ధారణ తీసుకొని ఒక తీర్మానం చేసుకుని ఆ ప్రకారం కాదు. దేవుడు మమ్మల్ని ఎలా 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 నడిపిస్తాడో అలా 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 సాగిపోయి దేవుని ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానమును పొందవాలని గురి యుద్ధకే వెళ్ళిపోతున్నాం అంతేక. మా గురి ప్రభువే, మా బహుమానం ప్రభువే, మా గురి పరలోకమే, మా గురి నిత్యత్వమే. ఆ గురి యుద్ధకు మేము ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మార్గంలో ఎన్నో ఓటమి రావచ్చు, ఎన్నో అపజయాలు రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు. ఏ శ్రమలను పట్టుకుని, ఏ అవమానాలను పట్టుకుని మేము నిలిచిపోం, వెనకున్న వాటిని విడిచిపెడతా ఉంటాం, వెనకున్న వాటిని మర్చిపోతుంటాం, ముందున్న వాటి కొరకు ఎగిరిపడుతుంటాం. బైబిల్లో మనం రాహేలు చరిత్ర చూస్తామండి. ఆమె వెనుకున్న వాటిని విడిచిపెట్టలేకపోయింది, వాటిని పట్టుకొని విగ్రహాన్ని తీసుకొచ్చి తన గుడారంలో ఉంచింది. తన తండ్రి ఇంటిని, తన తండ్రి ఇంటి యొక్క గృహదేవతలను విడిచి రావలసింది, విడిచి రాలేదని తీసుకొచ్చిందనమాట. ఆమె గమ్యం వరకు చేరలేకపోయింది. లోతు భార్య పేరుకి ఆమె ఆ సొదొమ గొమర పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చింది కానండి, తన మైండ్ అంతా సొదొమ గొమరలో ఉండిపోయింది. మంచి తల్లి, చాలా మంచి తల్లి అండి. ఎందుకంటే పాడైపోయిన ఆ ప్రపంచంలో, పాడైపోయిన ఆ మనుషుల మధ్యలో తన ఇద్దరు ఆడపిల్లల్ని ఆమె జాగ్రత్తగా కాపాడిందంటే గ్రేటే కాదండి. హల్లెలూయా. మంచి సమాజంలోనే మన పిల్లలు మనం కాపాడలేకపోతున్నాం. అలాంటిది ఒక పాడైపోయిన సమాజంలో, కుళ్ళిపోయిన సమాజంలో, ఊరంతా ఊరే పాడైపోయిందండి. ఆ పాడైపోయిన ఆ ఊరిలో ఇద్దరు ఆడపిల్లల్ని ఆమె క్రమంగా పెంచింది, జాగ్రత్తగా పెంచిందంటే గ్రేటే కదండి. మంచి తల్లి. ఎప్పుడైతే ఆ తల్లి బిడ్డలకు దూరం అయిపోయింది, ఆ తర్వాత బిడ్డల జీవితం పాడైపోయింది. బైబిల్ మనకు హెచ్చరిస్తుంది ఆ విషయాలు. కానీ అలాంటి తన పిల్లలకు బుద్ధి చెప్పింది, తన పిల్లలకు మంచి చెప్పింది, కానీ తన మనసు మాత్రం ఆ దేశంలో సొదొమ గొమొర్రాలో ఉండిపోయిందండి. అందుకే మార్గ మధ్యలో ఆమె వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభముగా మిగిలిపోయి ఈరోజు మనకు ఒక హెచ్చరికగా నిలబడింది ఆమె జీవితం. కాబట్టి వెనుకున్న వాటిని విడిచిపెట్టండి, వెనుకున్న వాటిని విడిచిపెట్టండి, ముందున్న వారి కొరకు మనం వేగిరపడాలి. ప్రైసలాడ్. యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, మిలిటరీలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి కాల్పులు జరుపుతూ ఉంటాడు, యువతల వీళ్ళు కాల్పులు జరుపుతూ ఉంటారు. జరుగుతున్నప్పుడు మన ప్రక్కన ఎవరైనా చనిపోయారనుకోండి, మన ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా చనిపోయి ఉంటాడు, ఇతని గురించి మనం పట్టించుకుంటే నెక్స్ట్ వచ్చే ఆ బుల్లెట్ వచ్చి మనకి తగులుతుంది. అందుకొరకే మన ప్రియమైన వాళ్ళు మరణించినా కూడా వాళ్ళని విడిచిపెట్టి, వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడుతూ, ఇది ఒక యుద్ధ భూమి, ఎవరి కోసం ఎవరు ఆగిపోకూడదండి, ముందుకు సాగిపోతూనే ఉండాలండి. తప్పక సియోన్లో మన ప్రభుని కలుసుకోవాలి, అదే మన గురి, అదే మన గమ్యం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక నేను గెలిచేసాను అయిపోయింది అని అనుకోకూడదు. దేవుడు ఇప్పటికే మనల్ని ఎంతో ఆశీర్వదించాడు, మన సంస్థను ఆశీర్వదించాడు, ఎన్నో మందిరాలను దేవుడు మనకిచ్చాడు, సేవ విస్తరించబడింది. అయినా మనం ఆగిపోవట్లా, ఇంకా ఆత్మల్ని రక్షించాలి, ఆత్మలకు సువార్త చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలం మనకి ఇంకా ఇరుకుగా ఉంది, ఇరుకులేని విశాల స్థలంలోనికి వెళ్ళాలి. రాబోయే కాలంలో ఇంకా ప్రభు కోసం ఎన్నెన్నో బలమైన కార్యాలు చేయాలి, సాహసమైన కార్యాలు చేయాలని ముందుకు సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. ఆ ఇంత మట్టుకు చాలంటే ఇక ముందు సాగడానికి ఏమి ఉండదు. ఇంత మట్టుకు చాలు. ఏలియా ప్రార్థన ఏమంటే, ఇంత మట్టుకు చాలు, యెహోవా
నా పితరుల కంటే
నేను
ఎక్కువ వాడని కాదు
ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసు. ఇంత మట్టుకు చాలంటే నెక్స్ట్ ఇంకా ప్రాణం తీసేసుకోమండి. చాలు అనుకున్నాం అనుకోండి, ఇక ప్రాణాలు పోవడమే. కనుక నేను చావను, నేను సజీవుడై ఉండి నీ నామాన్ని కీర్తిస్తాను, నీ నామాన్ని ప్రకటిస్తాను నా చివరి శ్వాస వరకు నీ నామాన్ని ప్రకటిస్తాను. ఆగిపోయేదని లేదు, ఈ పరుగులో ఆగిపోయే అనుభవం ఉండదండి. గురి యొద్దకి నేను పరిగెత్తుతున్నాను. ఒకరోజు దేవుడు నాకు బహుమానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. నాలుగు విషయాలు చెప్పానండి మీకు. ఒకటి, పూర్వకాలపు సంగతులు మనం తలచు, జరిగిపోయింది వదిలేసండి. రెండవదిగా పిల్లలు, నేను నిలిచి ఉన్నానని తలంచరాదు. మనం నిలబడాలంటే ఆయన కృప ద్వారా నిలబడాలి. అనుదినం దానికి కావలసిన కృపను దేవుడు దయచేయండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా విస్తారమైన మాటలు చెప్తే దేవుడు వింటాడనుకోవడం పొరపాటు. వినయ భావంతో తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో చేసిన చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. నాలుగోదిగా ప్రిల్లరా, ఇదివరకు నేను పట్టుకొని ఉన్నాను, నేను సాధించేశాను, నేను క్లిక్ అయిపోయాను, నేను స్థిరపడిపోయానని కూడా మనం అనుకోకూడదండి. వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వారి కొడుతు వేగిరపడుచు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకు మనం సాగిపోదాం. 2025ని మనం ఇప్పుడే స్టార్ట్ చేయండి. మనం చేయవలసిన ప్రయాణం, సుదూర ప్రయాణం మనం చేయాలి. మరి ఈ 360 రోజులు మనం అద్భుతంగా సాగిపోయి సంవత్సరాఖరులకు గమ్యాన్ని మనం చేరుకోవాలండి. దైవాశీర్వాదాలు మన పాత్రలుగా మారాలి. ఈ మాటలన్నింటినీ దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.